ശാന്തി. ഓം ശാന്തി. ఈరోజు మనం విలువలలో ఇంకొక గుణాన్ని గురించి మనం తెలుసుకుందాము. విలువలలు అనేవి మానవుడికి జీవితంలో భగవంతుడిచ్చినటువంటి ప్రసాదము. భగవంతుల్లో ఉన్నటువంటి గుణాలు కూడా మన జీవితంలో ధారణ చెయ్యాలి. భగవంతుడు సర్వగుణాలలో సాగరం లాంటివాడు. మరి సాగరుడైన భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే మనలో కూడా అనేక గుణాలు ఏర్పడతాయి. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఆజ్ఞ అనుసారంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్లయితే మనం కూడా గుణాలతో సంపన్నంగా అవుతాము. అయితే ఈరోజు మనం విశేషంగా ఆజ్ఞాకారి గుణం గురించి మనం వివరంగా తెలుసుకుందాము. ఆజ్ఞాకారి గుణం చాలా పవిత్రమైనటువంటిది, విశేషమైనది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్నా, ఏదైనా గొప్ప కార్యం చెయ్యాలి అన్నా, పెద్దవారిది తమ తోటి వారి యొక్క సలహా లేక ఆజ్ఞను పాటించినప్పుడే గొప్పవాళ్ళుగా కాగలుగుతారు. దీంట్లో మనం ఒక చక్కటి కథతో మనం ఈ విలువని తెలుసుకోవచ్చు. ఒకసారి ఒక ఊరిలో ఒక గురువు కుస్తీ చేయటం నేర్పిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక ఆయనకి కుస్తీ నేర్చుకునే సమయంలో ప్రమాదవశాత్తు ఆయన ఒక చెయ్యి తెగిపోతుంది. అతను చాలా నిరాశగా, ఇక నేను కుస్తీ నేర్చుకోలేను, ఒంటరి చేత్తో కుస్తీ ఎలా చేయగలను అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ గురువు ఏం చేస్తాడు అంటే, నేను నీకు తప్పకుండా కుస్తీ చేయటం నేర్పిస్తాను, నువ్వు బాగా నేర్చుకోగలుగుతావు అని ప్రోత్సహిస్తాడు. గురువు ఆజ్ఞ కాదనలేక సరే అని తిరిగి ఆ వ్యక్తి మళ్ళీ కుస్తీ చేయటం నేర్చుకుంటాడు. అయితే గురువు ఏం చేస్తాడంటే, ఆ శిష్యుడికి ఒక చెయ్యే ఉన్న కారణంగా ఒకే పద్ధతి నేర్పిస్తాడు కుస్తీలో. ఆ శిష్యుడికి ఇంకా ఇతర శిష్యులకి నేర్పించే విధంగా కాకుండా వేరే రకంగా నేర్పిస్తాడనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఒక చెయ్యే ఉంది. ఆ వ్యక్తి అనుకుంటాడు, వాళ్ళకి నేర్పించినట్టు నాకెందుకు నేర్పించట్లేదు అనుకుంటాడు. కానీ ఈయనకి ఒక చెయ్యి ఉన్న కారణంగా ఒక చేత్తోనే కుస్తీ బాగా ఆడే విధంగా బాగా నేర్పిస్తాడు. కొద్ది రోజులైన తర్వాత ఆ పక్క ఊరిలో కుస్తీ పోటీలు జరుగుతున్నట్లు గురువుకి సమాచారం తెలుస్తుంది. అప్పుడు ఆ పోటీల్లోకి వెళ్ళటం కోసం ఆ అవిటి శిష్యుణ్ణి పిలిచి, నీవు ఈ పోటీల్లో పాల్గొని విజయం పొందాలి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ శిష్యుడు గురువు ఆజ్ఞను స్వీకరించటానికి స్వీకరిస్తాడు. కానీ మనసులో అనుకుంటాడు, నాకైతే ఒక చెయ్యే ఉంది, నేను ఎలా విజయాన్ని పొందగలుగుతాను అనుకుంటాడు. అయినా గురువు ఆజ్ఞ కదా, అందుకని ఆజ్ఞ కాదనలేక ఆ పోటీల్లో వెళ్తాడు. ఆ పోటీ ప్రారంభమవుతుంది. ఈ శిష్యుడు పోటీల్లో మొదటి ప్రత్యర్థిగా ఓడిస్తాడు. అంటే ఫస్ట్ ఎవరితో అయితే ఈయన కుస్తీ పడతాడో ఆయన్ని ఓడిస్తాడు. తనని ఎలా ఓడించాడో కూడా ఆ శిష్యుడికి అర్థం కాలేదు. రెండవ రౌండ్లో కూడా గెలుస్తాడు, మూడో రౌండ్లో కూడా గెలుస్తాడు, సెమీఫైనల్స్కి చేరతాడు. అందులో కూడా ఎదుటిగా ఉన్న ప్రత్యర్థిని ఓడిస్తాడు. చివరికి ఫైనల్స్కి చేరుకుంటాడనమాట. ఫైనల్స్లో కూడా గెలుస్తాడు. ఒక మంచి ట్రోఫీని ఆయన అందుకొని అది ఆ పోటీల్లో ఛాంపియన్గా అవుతాడనమాట. ఆ శిష్యుడు చాలా సంతోషంతో గురువుకి నమస్కరించి ఆ ట్రోఫీని గురువుకి అందజేస్తూ ఆ శిష్యుడు అంటాడు, నాదొక సందేహం ఉంది, ఆ సందేహాన్ని మీరు తీర్చాలి అని చెప్తాడు. గురువు అంటాడు, సరే నీ సందేహం ఏంటో అడుగు, నేను నీ సందేహాన్ని తీరుస్తాను అంటాడు. అప్పుడు ఆయన అడుగుతాడనమాట, నేను ఒంటి చేత్తోనే ఒకే పద్ధతిలో కుస్తీ నేర్చుకున్నాను నేను, అయినా కూడా ప్రతిసారి నేనే ఎలా గెలిచాను అంటాడు. అప్పుడు గురువు అంటాడనమాట, కుస్తీ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి రెండు చేతులతో పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు, కానీ నీవేంటి, ఒక చెయ్యే నీకుంది, ఇంకో చెయ్యి పట్టుకునే సమయానికి నువ్వు ఆ చేత్తోనే ఎదుటి వాళ్ళని గుద్దుతున్నావు, కాబట్టి వాళ్ళు నిన్ను పట్టుకోలేకపోయారు. కాబట్టి ఇది కూడా నీకు ఒక మంచి ఛాన్స్గా దొరికింది, అందుచేత నువ్వు గెలవగలిగావు. రెండవది గురువు అంటాడు, నీ బలహీనత నీకు తెలుసు, నేను నీకు ఒకే పద్ధతి ఎందుకు నేర్పించాను అంటే నువ్వు అందులోనే పర్ఫెక్ట్గా అవుతావు అని తెలుసు, కాబట్టి నేను నీకు ఒకే పద్ధతి నేర్పించాను, అందుచేత ఎవరు నిన్ను ఓడించలేకపోయారు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ శిష్యుడు అనుకుంటాడు, గురువు యొక్క ఆజ్ఞను నేను పాటించాను కాబట్టి నా అవిటితనమే నాకు మంచి చేసింది, నా అవిటితనంతోనే నేను గొప్పవాడిగా కాగలిగాను కాబట్టి అనుకుంటాడనమాట. ఎప్పటికైనా పెద్దవాళ్ళ యొక్క ఆజ్ఞ పాటించినట్లయితే మనం ముందుకు ఇలా వెళ్ళగలుగుతాము అని ఆ శిష్యుడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఆజ్ఞాకారిగా కావటం వలన ఎంతోమంది ద్వారా ఆశీర్వాదాలని పొందే పాత్రులుగా కూడా అవుతారు. అంటే గురువు యొక్క ఆజ్ఞ పాటించటం వలన గొప్ప ఛాంపియన్గా అయ్యాడు కదా, అందుకని గుర్తుంచుకున్నాడనమాట, నేను ఎప్పటికైనా ఆజ్ఞాకారిగా కావాలి. ఇంత పెద్ద ప్రపంచం, ఇంత గొప్ప కార్యం ఇది నడవటం చూస్తూ ఉంటే మనస్సులో ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఈ సంసారంలో మనుషులు, పశువులు, ప్రకృతి ఇలా ప్రతి ఒక్కరికి ఇంకొకరితో సంబంధం ఉండే ఉంటుంది, ఇది ఈ సృష్టిలో గొప్ప అద్భుతం. ఇందులో ఏంటి, ఒకరు చెప్పటం మరొకరు ఒప్పుకోవటం, అవునా కాదా అనే సరళ విధానంతో ఒకరి మాట ఒకరు స్వీకరించటంతో అన్ని కార్యాలు సహజంగా జరుగుతున్నాయి. ఎవరి సందేశాన్ని, సమాచారాన్ని పాటించే పద్ధతినే ఆజ్ఞను పాటించటం అని కూడా అంటాము. ఆజ్ఞాకారిగా ఉండటం వల్ల జీవితంలో మనకి ఎన్నో లాభాలున్నాయి. ఎందుకంటే ఆజ్ఞ అనే పదము చాలా దివ్యమైనది, పవిత్రమైనది, నిష్కామమైనది. ఈ పదం ఇతరులకి మేలు కొరకు ఉపయోగించటం జరుగుతుంది. దాని సంబంధం ఏదో ఒక కార్యం, ప్రసంగం, వ్యక్తి లేదా స్థానంతోనే ఉంటుంది. కాబట్టి ఆజ్ఞ అంటే ఏదైనా విశేషమైన కార్యం కోసం ఆదేశం ఇవ్వటం లేక సూచన ఇవ్వటం లేదా ఒక విషయాన్ని తెలియచేయటాన్ని ఆజ్ఞ అంటారు. అయితే మరి ఆజ్ఞ పాటించటం అంటే ఏంటి? చెప్పినది వినటమే పాటించటం కాదు. పెద్దవారు మనల్ని లేక మనతో, మన పిల్లలతో, పిల్లల గురించి ఏం చెప్తారు పెద్దవాళ్ళు, మా పిల్లలు మా మాట వినటం లేదండి అని చెప్తారు. అంటే వినటం లేదు అంటే వాళ్ళు మీరు చెప్పిన మాట వింటున్నారు, వినటానికి వారికి చెవుడేం లేదు. వినటం లేదని ఎందుకంటారు అంటే మీరు చెప్పింది వాళ్ళు కార్యరూపంలో చెయ్యట్లేదు. కాబట్టి ఆజ్ఞను ఎప్పుడైతే కార్యరూపంలో, స్వరూపంలోకి తీసుకొస్తారో దాన్నే అంటారు ఆజ్ఞను పాటించటం. చెప్పబడింది లేక ఇవ్వబడినది లేదా నిర్దేశించబడిన సూచనల అనుసారంగా ప్రతీ కార్యాన్ని చెయ్యటమే ఆజ్ఞను పాటించటము అంటారు. క్రమశిక్షణకు సంబంధించి మనకేదైనా నేర్పించారో వాటిని అనుసారంగా నడుచుకోవటం లేక ఆ విషయాల్ని వ్యవహారంలోకి తీసుకురావటం లేక జీవితంలో అత్యవసరమైన విషయాలలో మన తల్లి తండ్రికి, ఇంట్లో పెద్దవాళ్ళైనా, ఉపాధ్యాయుల ద్వారా అయినా మనకు లభించిన ఆదేశాలను మన వ్యవహారిక జీవితంలో తీసుకురావటమే ఆజ్ఞను పాటించటం అంటారు. అంటే అది ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, ఉపాధ్యాయులే కావచ్చు, తల్లి తండ్రే కావచ్చు, ఎవరైనా మనకు ఏదైనా ఆజ్ఞ ఇచ్చారు అంటే దాన్ని కార్యరూపంలోకి తీసుకురావటమే ఆజ్ఞను పాటించటము అంటారు. ప్రతి విషయంలో, ప్రతి కర్మలో అపేక్ష అనుసారంగా హాజీ అనటం, సరే అనటం మరియు సమయానికి దాన్ని పూర్తి చెయ్యటం, దాన్నే ఆజ్ఞాకారిగా కావటం అంటారు. అయితే ఈ ఆజ్ఞాకారి గుణం జీవితానికి చాలా అవసరం. ఇప్పటి వరకు మనం చరిత్రలో ఎంతోమంది వీరులు, మహావీరులు, మహనీయులు బాల్యావస్థ నుండి చూసినట్లయితే వారి తల్లి తండ్రి గురువుల పట్ల పూర్తిగా ఆజ్ఞాకారిగా ఉండటం వల్లనే వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ తన తల్లి జిజియాభాయి ఆజ్ఞానుసారంగా నడుచుకోబట్టే మొఘల్ సామ్రాజ్యాన్ని ఒడికించాడు. అదేవిధంగా స్వామి వివేకానందుడు తన గురువు రామకృష్ణ పరమహంస ఆజ్ఞానుసారంగా దేశ విదేశాలలో భారతీయ సనాతన సంస్కృతిని చాటుతూ విశ్వంలోనే అతి చిన్న వయసులో ప్రఖ్యాతిగాంచాడు. మరి శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథుని ఆజ్ఞ అనుసారంగా వనవాసానికి వెళ్ళి ఎన్నో లోక కళ్యాణం యొక్క కార్యాలని చేపట్టాడు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తన గురువైన డాక్టర్ విక్రమ్ సారాభాయి గారి ఆదేశానుసారంగా నడుచుకుంటూ రాకెట్ ఇంజనీయర్గా శాటిలైట్ పర్యవేక్షకుడిగా అయ్యారు. ఇలా ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం, చరిత్రల్లోనైనా లేక సకారంగానైనా వారి వారి జీవితాలను ఆజ్ఞానుసారంగా పాటించటం వలన ఏ విధంగా వాళ్ళు ఉన్నతంగా అయ్యారు అని. అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయంలో కూడా విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు మాతలు కన్యలు ఎంతోమంది 400 మంది ఉండేవారు. వాళ్ళందరినీ చూసుకోవటం కోసం ప్రజాపిత బ్రహ్మ జగదంబ సరస్వతి అని ఒక స్త్రీని, ఒక అక్కయ్యను నిమిత్తంగా ఉంచారు. ఆమెనే అందరూ ప్రేమగా మమ్మ అని పిలిచేవారు. మమ్మ కూడా తన జీవితంలో భగవంతుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను పూర్తిగా పాటించేవారు. పరమాత్ముడు బ్రహ్మ తనువులో ప్రవేశించి ఏ మహావాక్యాలైతే చెప్పేవారో అది పూర్తిగా భగవంతుడి యొక్క మహావాక్యాలుగా భావించి తన జీవితంలో ధారణ చేసి అతి చిన్న వయసులోనే ఆమె అందరి ముందు ఆదర్శ వ్యక్తిగా మారారు. కాబట్టి ఈ విధంగా విశ్వంలో ఎంతోమంది వ్యక్తులు ఆజ్ఞను పాటించి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు మనం ఎందరి జీవిత చరిత్రలో వింటూ ఉంటాము. కాబట్టి ఆజ్ఞాకారిగా ఉండటం ఒక మంచి గుణం. ఆజ్ఞాకారిగా ఉండటము అనగా పెద్దల పట్ల తల్లి తండ్రి చెప్పినటువంటి సలహాలను పాటించటం ఆజ్ఞాకారిగా కావటం, దానివల్ల చాలా లాభాలున్నాయి. ఆజ్ఞను పాటించటం వల్ల పెద్దవాళ్ల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, హృదయంలో సంతోషం పెరుగుతుంది, ఆజ్ఞను పాటించిన వాళ్ళని చూసి అందరూ ప్రేమిస్తారు, అందరూ వాళ్ళ మహిమ పాడతారు, ఆజ్ఞను పాటించే వాళ్ళు ఎప్పటికైనా జీవితంలో ముందుకు సాగుతారు, నిరంతరం అదృష్టం వాళ్ళ వైపే ఉంటుంది, ఆజ్ఞను పాటించే వాళ్ళకి అనేక గుణాలు కూడా పెరుగుతాయి. ఆజ్ఞను పాటించటం వల్ల మంచి కర్మలను పోగు చేసుకోగలుగుతాం. అంటే మంచి కర్మల్ని మనం ఎలా పోగు చేసుకోగలము అనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి ఒక సోను అనే ఒక చిన్న బాలుడు ఉంటాడు. వాళ్ళ నాయనమ్మతోనే పడుకోవటం, వాళ్ళ నాయనమ్మతో పడుకోవటానికి ఇష్టపడుతూ ఉండేవాడు ఆ అబ్బాయి. ఆమె ఆ నాయనమ్మ ఆ అబ్బాయికి రోజు స్వర్గంలో ఉండే పరియల కథలు చెప్తూ ఉంటుంది. ఒకరోజు సోను స్వర్గాన్ని చూడాలి అని బాగా మారం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రోజు వాళ్ళ నాయనమ్మ స్వర్గంలో పరియలు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్తే, ఒకరోజు నాకు తప్పకుండా స్వర్గాన్ని చూపించాలి అని మారం చేస్తే, దానికి వాళ్ళ నాయనమ్మ అంటుంది, బాబు స్వర్గాన్ని చూడటం అంత తేలిక కాదు, స్వర్గానికి వెళ్ళాలి అంటే ఎన్నో మంచి కర్మలు చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి అని చెప్తుంది. అయితే సోను అంటే చిన్నపిల్లవాడు అమాయకుడు కదా, కాబట్టి అతనికి ఏమీ అర్థం కాదన్నమాట. అలా నన్ను స్వర్గంలోకి తీసుకెళ్ళలేదు అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోతాడు. ఆ నిద్రలో ఆ పిల్లవాడు ఒక మంచి అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు అంటే అందులో కలలో ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి, సోను నువ్వు సుకర్మలతోనే నువ్వు స్వర్గాన్ని చూడగలవు అని ఇదిగో ఒక డబ్బా తీసుకో అని ఒక డబ్బా ఇస్తుందన్నమాట. నువ్వు మంచి కర్మలు చేసినప్పుడల్లా ఈ డబ్బాలో ఒక బంగారపు నాణ్యం ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడైతే ఈ డబ్బాలో నాణ్యాలు నిండుతాయో అప్పుడే నీవు స్వర్గాన్ని చూడగలుగుతావు అని చెప్తుంది. ఇంకా సోను మంచి కర్మలు ఎలా చెయ్యాలి అని ఆ దేవదూతను ప్రశ్నిస్తాడు. ఆ దేవదూత దానికి సమాధానం చెప్పింది ఏంటి అంటే, పెద్దలు చెప్పిన ఆజ్ఞను పాటించటం, ఇతరులకు సహాయం చెయ్యటం, ఇవన్నీ మంచి కర్మలు. కాబట్టి నువ్వు ఇటువంటి మంచి కర్మలు చేసావు అంటే తప్పకుండా నీ దగ్గర నాణ్యాలు జమ అవుతాయి, నువ్వు స్వర్గాన్ని చూడొచ్చు అని చెప్తుంది. సోనుకు అప్పుడు అర్థమైందన్నమాట. సోను లెగవటంతోనే తన మంచం పైన ఒక అందమైన డబ్బాను చూడటం ఆశ్చర్యచకితుడవుతాడు. చాలా సంతోషిస్తాడు. అనుకుంటాడు, ఏదైనా ఒక మంచి కార్యం రోజంతటిలో చేసి ఆ డబ్బాలో నాణ్యం ప్రత్యక్షమవుతుందా లేదా అని చూద్దామనుకుంటాడు. సోను వాళ్ళ నాయనమ్మ మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకురమ్మని అడిగినప్పుడు చాలా సంతోషంగా వెళ్తాడు. మందులు తీసుకొచ్చి వాళ్ళ నాయనమ్మకి ఇస్తాడు. ఇంటికి రావటంతోనే ఆ డబ్బాను చూసి చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే అందుట్లో ఒక మెరిసే నాణ్యం ప్రత్యక్షమైంది. వాళ్ళ అమ్మ సోనుకి ఒక కమల పండిచ్చి, బాబు ఇది నువ్వు తిను అని చెప్తుంది. సోను ఏం చేస్తాడు, అది స్కూల్కి తీసుకెళ్ళి స్నేహితులందరికీ ఒక్కొక్క తొన ఇచ్చి పంచుతాడు. అందులో ఒక స్నేహితుడు చాలా బీదవాడు, అనారోగ్యంగా ఉండటం చూసి ఎక్కువ కమలా పండు ఎక్కువ మొక్కలు ఆ పిల్లవాడికి ఇస్తాడనమాట. ఇంటికొచ్చాక రెండు బంగారపు నాణ్యాలు మెరిసే నాణ్యాలు ఆ డబ్బాలో చూశాడు. మరుసటి రోజు సోను పాఠశాలకి వెళ్ళాడు. స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఇంటికి వెళ్తుంటారు. అయితే అక్కడ ఒక ముసలాయన, ఎవరైనా రోడ్డు దాటించటంలో నాకు సహాయం చేస్తారా అని చూస్తుంటాడనమాట. పిల్లలందరూ ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. సోను కూడా అది చూసి పట్టించుకోకుండానే వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇంటికి రావాలనే తొందరలో ఉంటాడనమాట. ఇంకొకటి, ఆకలి కూడా బాగా వేస్తుంది. అందుచేత ఆయన ఆ సోను పిల్లవాడు ఆ ముసలాయిని చూడకుండా వచ్చేస్తుంటే అంతలోకి వెనక్క వాళ్ళ టీచర్ రావటం గమనిస్తాడు సోను. అయితే అప్పుడు సోను అనుకుంటాడు, నేను ఒకవేళ ఈ వృద్ధ మానవుడికి సహాయం చేసినట్లయితే టీచర్ నన్ను మెచ్చుకుంటుంది అని భావిస్తాడు. ఆ వృద్ధ వ్యక్తిని రోడ్డు దాటించటంలో సహాయం చేస్తాడు, దానికి టీచర్ చాలా మెచ్చుకుంటుంది. కానీ ఇంటికొచ్చి డబ్బా చూసుకుంటే అందులో కొత్త నాణ్యం కనిపించదు. మంచి పని చేసినా కూడా కొత్త నాణ్యం కనిపించకపోవటంతో సోను నిరుత్సాహం చెందుతాడు. అయితే సోను నిద్రపోతున్న సమయంలో మళ్ళీ ఆ దేవదూత కలలో ప్రత్యక్షమై చెప్పింది, నువ్వు మంచి కర్మ అయితే చేసావు కానీ మెప్పు పొందాలని చేశావు, నీ హృదయపూర్వకంగా నువ్వు చెయ్యలేదు. ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా చేస్తావో అప్పుడే అందులో నాణ్యం ప్రత్యక్షం అవుతుంది అని చెప్తుంది. ఇంకా సోనుకు అర్థమవుతుందన్నమాట, నిస్వార్థ సేవ చెయ్యాలి, మెప్పు కోసం స్వార్థం కోసం చెయ్యకూడదు, ఎందుకంటే స్వార్థ భావాలను హృదయంలో ఉంచుకోకూడదు అని గ్రహిస్తాడు. ఇలా నెమ్మది నెమ్మదిగా రోజు ఏదో రకంగా మంచి కర్మలు చేస్తూ ఉన్న కొద్దీ ఆ డబ్బా నిండుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ తమ్ముడితో సోను ఇద్దరు ఘర్షణ పడి కొట్టుకుంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి సోను ఆ డబ్బాను తెరిచి చూడగానే అందులో కొన్ని నాణ్యాలు అదృశ్యమవుతాయన్నమాట. అప్పుడు అనుకుంటాడు, ఎప్పుడు నేను ఎవరితో గొడవ పడకూడదు, ఇంట్లో వాళ్లతోనైనా ఎవరితోనైనా గొడవ పెట్టుకోకూడదు అని దృఢంగా నిశ్చయం చేసుకుంటాడు. ఒకరోజు వాళ్ళమ్మ బజారుకి వెళ్ళి పాలు తీసుకురమ్మని చెప్తుంది. సోను అంటాడు, నేను ఆడుకుంటున్నాను కాబట్టి నేను తర్వాత తీసుకొస్తానని సమాధానం చెప్తాడు. ఆ రోజు రాత్రి డబ్బా తీసి చూస్తే మరో నాణ్యం అదృశ్యమై ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అనుకుంటాడు, నేను ఆజ్ఞాకారిగా కాకుంటే మరి ఈ డబ్బా ఎలా నిండుతుంది, కాబట్టి నేను ఆజ్ఞాకారిగా కావాలి, నేను ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఈ డబ్బా ఎప్పటికీ నిండదు అనుకుంటాడు. అప్పటి నుంచి ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతాడనమాట. చివరికి ఒకరోజు ఆ డబ్బా పూర్తిగా నిండుతుంది. ఆ డబ్బా తీసుకొని నది ఒడ్డుకి కాలక్షేపం కోసం వెళ్తాడనమాట. అక్కడ ఒక బాధపడే వృద్ధుణ్ణి చూస్తాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ వృద్ధుణ్ణి అడుగుతాడు, ఎందుకు మీరింత బాధపడుతున్నారు, మీ అశాంతికి కారణమేంటి అని అడిగితే ఆ వృద్ధ మానవుడు అంటాడు, నీలాగే నా దగ్గర కూడా ఒక డబ్బా ఉంది, నేను నా మంచి కర్మలతో ఆ డబ్బాని నింపాను. ఈరోజు ఈ నదిలో స్నానం చేస్తుండగా ఆ డబ్బా నదిలో పడిపోయింది. ఇప్పుడు నేను చాలా వృద్ధుణ్ణైపోయాను, మళ్ళీ కొత్త డబ్బా ఎలా నింపాలి, నా వయసు కూడా అయిపోయింది కదా, అది ఆలోచిస్తున్నాను అంటాడు. దానికి సోను అంటాడు, నా డబ్బా తీసుకోండి అని సమాధానమిస్తే, దయచేసి నా దగ్గర ఈ డబ్బా తీసుకోండి, నేను ఇంకా బాలున్నే కదా, ఇలాంటి నేను మరో డబ్బాను నేను నింపుకోగలను అంటాడు. ఆ వృద్ధుడు అంటాడు, వద్దు వద్దు, నువ్వు చాలా కష్టపడి ఈ డబ్బా నింపుకున్నావు, ఇది నీ దగ్గరే ఉంచుకో అంటాడు. సోను అంటాడు, లేదు, నేను ఇంకా వయసు నాకు చాలా ఉంది, నేను మంచి కర్మలు చేసి డబ్బా నింపుతాను, మీరు ఇది మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి ఆ డబ్బా ఇచ్చేస్తాడు. అయితే ఆ వృద్ధ మానవుడు మరెవరో కాదు, సోనుకి కలలో కనిపించినటువంటి దేవదూత. ఈ విధంగా సోను చేతుల్లో ఉన్న ఆ డబ్బా తీసుకొని ఆయన చేతుల్ని సోను కళ్ళపై ఉంచుతాడన్నమాట. అప్పుడు ఇంకా సోను స్వర్గాన్ని చూడసాగాడు. పెద్ద పెద్ద స్థలాలు, అందమైన బృందావనం, దేవతలు, ఆయన కోరిక నెరవేరినందుకుగాను చాలా సంతోషించాడు. అంటే చూడండి, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర సత్కర్మలు అనేటువంటి డబ్బా ఉంటుంది. అదొకటి భగవంతుడి దగ్గర కూడా ఉంటుంది. ఒకవేళ మనం మంచి కర్మలు చేసినప్పుడు ఒక అద్భుత నాణ్యం కనిపిస్తుంది, అదే ఏదైనా చెడు కర్మ చేశాము అంటే ఒక నాణ్యం మాయమైపోతుంది. కాబట్టి ఈ బాక్స్ నింపుతూ ఉండాలి మనం. అది మన మంచి కర్మలతో నిండినప్పుడు మన కోరిక ఏదైనా ఉంటే అది నెరవేరుతుంది. అంటే ఎప్పుడైతే మనం మంచి కర్మలు చేస్తూ ఉంటామో ఆ డబ్బా తప్పకుండా నిండుతుంది, మన కోరికలు కూడా నెరవేరుతాయి. ఎవరైనా ఏదైనా అడిగినా లేక చెప్పినా కార్యాన్ని చెయ్యటమే ఆజ్ఞాకారి కాదు. మిమ్మల్ని మీరు ఇతరులకు సహాయపడటం కోసం సిద్ధంగా కావాలి. వాళ్ళు చెప్పినప్పుడు చేస్తేనే ఆజ్ఞాకారి కాదు, మీ అంతట మీరే ఇతరులకి సహాయాన్ని ఇవ్వటానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఉదాహరణగా చెప్పాలి అంటే, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, వారికి మనం ఎలా సహాయపడగలం? వాళ్ళని అడిగి తెలుసుకొని సహాయం చెయ్యాలి. అంతేకాని వాళ్ళు నాకేం చెప్పలేదు కదా, నేనేం సహాయం చేస్తాను అనుకోకూడదు. మనకి మనం ఆఫర్ చేసుకోవాలి. బాల్యంలో మనకు ఆజ్ఞ ఇచ్చేవారు తల్లి, తండ్రులు, టీచర్లు. వయస్సులో, జ్ఞానంలో, అనుభవంలో మనకంటే పెద్దవారు మనకి ఆదేశాలు ఇస్తారు. అదేవిధంగా సంబంధికులు కూడా ఇస్తారు. ఉద్యోగాలలో వెళ్ళినప్పుడు మన బాస్ లేక మన తోడు పనిచేసేవాళ్ళు సహచరులు అవుతారు. అదే సంపర్కంలో వచ్చినప్పుడు గౌరవప్రదమైన అనుభవి వ్యక్తులు మరియు భగవంతుడి యొక్క ఆజ్ఞను పాటించటం. కాబట్టి ఈ విధంగా తల్లి తండ్రి ఆజ్ఞ లేక పెద్దల ఆజ్ఞను చెప్పిన విధంగా చెయ్యాలి మనం. ఏ కార్యాన్నైతే చెయ్యమని కోరారో దాన్ని హృదయపూర్వకంగా చెయ్యటమే కాకుండా పైపైన చెప్పిన విధంగా వారి ఆజ్ఞల్ని కూడా మనం పాటించాలి. ఏదైనా వాళ్ళు చెప్పారు కదా అని పైపైన చెయ్యటం కాదు, మనస్ఫూర్తిగా చెయ్యాలి మనం. అప్పుడే వాళ్ళని ఆజ్ఞాకారి అంటారు. ఏదో చెప్పారు కదా చెయ్యాలి, పైపైన చేస్తే వాళ్ళని ఆజ్ఞాకారి అని చెప్పలేరు. ఉదాహరణగా మన ఇంట్లో అమ్మా నాన్న ఎవరైనా ఇల్లు శుభ్రపరచండి అని చెప్పారు. దాన్ని మనం శుభ్రపరచాం కానీ సరిగ్గా చెయ్యకుంటే దాన్ని ఆజ్ఞాకారి అని చెప్పరు. ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా చేస్తే దాన్ని ఆజ్ఞాకారి అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, పెద్దవారు ఏదైతే చెయ్యమని మనల్ని అడిగారో దానికి వాయిదా వేయకుండా వెంటనే చెయ్యాలి. అప్పుడే మన సత్కర్మల ఖాతాది జమ అవుతుంది. ఏ విధంగా ఇంట్లో అమ్మ మనకు ఒక పని చెయ్యమని చెప్తుంది, మనం ఏమంటాం, కాసేపు అయిన తర్వాత చేస్తానులే, లేక బయటికి వెళ్ళిన తర్వాత చేస్తానులే, ఏదో టీవీ చూసుకుంటూ లేక సీరియల్స్ చూస్తూ లేక మన నా మూడ్ బాగున్నప్పుడు నేను చేస్తాను అని ఇలా మనం చెప్పినటువంటి దాన్ని మనం ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటామనుకోండి, దాన్ని ఆజ్ఞాకారి అనరు. చేశారు చెయ్యటానికి, కానీ చెప్పిన వెంటనే చేస్తే దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి ఏ పని అయినా వెంటనే చేసి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన పని నేను వెంటనే చేస్తాను అని వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పటం కాదు. ఎదురు సమాధానం ఇవ్వకుండా వెంటనే దాన్ని కార్యరూపంలోకి తీసుకురండి. కాబట్టి ఈ విధంగా ఎవరు మన సంబంధికులు లేక పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా కూడా మనం సంతోషంగా స్వీకరించి ఎదురు చెప్పకుండా, అది మన కళ్యాణం కోసం చెప్పినటువంటి కార్యమైతే వెంటనే మనం దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. మనం ఆ పదంలో ఉన్నప్పుడు, భగవంతుణ్ణి జ్ఞాపకం చేసినప్పుడు మనకు అతని నుండి కొన్ని ఆజ్ఞలు ఆదేశాలు లభిస్తాయి. వాటిని కూడా మనం తప్పకుండా పాటించాలి, లేకపోతే మనం చాలా నష్టపోతాము. అందుకే ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక వ్యక్తి పర్వతాన్ని అధిరోహిస్తూ ఉంటాడు. ఉదయం నుండి విశ్రాంతి లేకుండా చాలా ఉత్సాహంతో పర్వతాన్ని ఎక్కటంలో మునిగిపోతాడన్నమాట. చీకటి అవుతుంది, ఆయన ఎక్కడైనా దగ్గరలో ఒక టెంట్ తయారు చేసుకోకుండా ఇంకా పర్వతాన్ని ఎక్కుతూనే ఉంటాడు. బాగా చీకటి పడటంతో అతనికి ఏమీ కనిపించదన్నమాట. చంద్రుడు, నక్షత్రాలు, నల్లటి మేఘాల వెనకాల ఉండటంతో అంతా చీకటి మయమైపోతుంది. అయితే పర్వతం మొనకి చేరుకోవటానికి ఇంకా కొన్ని అడుగుల దూరంలో ఉండగా అనుకోకుండా ఆయన కాలు జారి అతి వేగంగా కిందకి పడిపోతాడు. అంటే భూగురుద్వాకర్షణ శక్తితో ఒక చోట ఇరుక్కుపోయినట్లుగా ఆయన కనిపిస్తుందన్నమాట. చుట్టుపక్కల చూస్తే అంతా నల్లని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఇంకా కిందకు పడిపోతుండగా ఆయనకు చాలా భయం అనిపించి ఆయన అనుకుంటాడు, నా జీవితంలో మంచి చెడు భాగాలన్నీ ఆయన జీవితంలో ఉన్న మంచి చెడు భాగాలన్నీ ఆయన మనస్సులోనే కదిలాయి. ఆయన అతన్ని చావుకి ఎంత చేరువుగా ఉన్నాడా అని ఆలోచిస్తూ అకస్మాత్తుగా ఆయన నడుము కట్టుకున్న తాడు కూడా గట్టిగా నడుముకి బిగుసుకుపోతుందన్నమాట. అంత ఆయన ఇంకా అరవటం మొదలు పెడతాడు. ఇంకా ఆయనలో ఇంకా వేరే ఆలోచనే రాదు, ఇంకా ఒకటే అరుస్తాడనమాట, భగవంతుడా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అని. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆకాశవాణి పలుకుతుంది, నన్నేం చెయ్యమంటావు అని. అప్పుడు అంటాడు, భగవంతుడా నన్ను కాపాడండి అని. అయితే ఆకాశవాణి పలుకుతుంది, నేను నిన్ను కాపాడగలనని అనుకుంటున్నావా అని. అవును, మీరే కాపాడగలుగుతారు అని ఆ వ్యక్తి సమాధానమిస్తాడు. సరే, అప్పుడు భగవంతుడు అంటాడు, మరి నేను చెప్పింది నువ్వు చేస్తావా అని అడుగుతాడు. చేస్తాను చెప్పండి అని ప్రాధేయపడతాడనమాట. అయితే భగవంతుడు అంటాడు, నీ నడుముకున్న తాడుని కోసేయి అని భగవంతుడు చెప్తే ఇంకా వాతావరణం అంతా నిశ్శబ్దమైపోతుంది. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి ఆ తాడును గట్టిగా పడిపోకుండా పట్టుకుంటాడనమాట. మరుసటి రోజు చూస్తే ఆయన్ని కాపాడటం కోసం వచ్చినటువంటి సహాయక సిబ్బంది ఇచ్చిన సమాచారం ఏంటి అంటే, ఆ వ్యక్తి గడ్డగట్టుకపోయి మరణించాడు అని చెప్తారు. ఆయన చేతులు గట్టిగా ఆ తాడుని పట్టుకునే ఉన్నాయి. కాబట్టి బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన భూమికి 10 అడుగుల దూరంలోనే వేలాడుతున్నాడు. ఆ తాడు గనక తెంచి ఉన్నట్లయితే ఆయన నేల మీద పడి ఏ రకంగా ప్రమాదం లేకుండా తనకి తాను ఆ చలి నుండి రక్షించుకునేవాడు. కానీ ఆ పర్వతారోహి భగవంతుని ఆజ్ఞపై విశ్వాసం లేక ప్రాణాన్ని కోల్పోయాడు. అంటే భగవంతుడు చెప్పాడు కదా తాడు తెంచేయమని, ఆయన తెంచలేదు. ఆయన ఏమనుకున్నాడు, నేను తాడు తెంచేస్తే చనిపోతాను, మరి నేనెక్కడ జీవిస్తాను అనుకొని తాడుగట్టిగా పట్టుకున్నాడు. కానీ భగవంతుడి ఆజ్ఞ అనేది ఆయన గ్రహించలేదు, కాబట్టి ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ విధంగా ఆజ్ఞను పాటించని కారణంగా ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆజ్ఞను పాటించని కారణంగా పెద్దలెన్నుండి లేక గురువుల హృదయంలో మనకి స్థానం లభించదు. జీవితంలో కూడా కళ్ళెం లేని గుర్రం వలె క్రమశిక్షణ రహితంగా సాగుతూ ఉంటుంది. ఆజ్ఞను పాటించని కారణంగా విరోధాలు, పోటీ పడేవాళ్ళు బాగా పెరిగిపోతారు. మనం ఇతరుల మాట వినకపోతే పరిణామం స్వరూపం ఏంటి అంటే ఇతరులు కూడా మన మాట వినరు. జీవితంలో ఇంకా ఒంటరితనం అనుభవం అవుతుంది. ఇతరులు మనకు దూరంగా పారిపోతారు, మనం అంటే అసలు వాళ్ళకి ఇష్టమే ఉండదు. నలువైపులా ఎక్కడ చూసినా నకారాత్మకత, అసహయోగ వాతావరణం ఏర్పడి కారణంగా కోపం, చికాకు, మండిపడటం, ఎదురు తిరగటం, సమాధానం చెప్పటం, అబద్ధాలాడటం, దొంగతనం చేయటం, ఇటువంటి అలవాట్లతో క్రమేపీ వ్యక్తి సమాజంలో ఒక చెడ్డ పేరుగా తయారవుతారు. అంటే ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఇంకా, మరియు సంస్కారహీనులుగా అయిపోతారు వాళ్ళు. ఆజ్ఞను పాటించకపోవటం వల్ల జీవితంలో పెద్దల ఆశీర్వాదాలు లభించవు, సంతోషం కూడా సమాప్తమైపోతుంది. చెడు మార్గంలో నడిచే సంభావన కూడా బాగా పెరిగిపోతుంది. చెడు సాంగత్యం వల్ల అలవాట్లు పడిపోతాయి, అలవాట్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ చెడు సాంగత్యం ద్వారా వచ్చే అలవాట్లతో జీవితం ఇంకా పతనంగా అయిపోతుంది. కాబట్టి ఆజ్ఞాకారి గుణాన్ని మన జీవితంలో ఎంత ధారణ చేస్తే అంత మనం అనేక ప్రాప్తులని పొందొచ్చు, అనేక ఆశీర్వాదాలని కూడా పొందొచ్చు. అయితే ఈ ఆజ్ఞాకారి గుణాన్ని మనం ఎలా జీవితంలో ధారణ చెయ్యొచ్చు అనేది కొంత మనం కామెంటరీ ద్వారా తెలుసుకొని రోజు మనం కనీసం కామెంటరీ చేసినట్లయితే, మనసులో చింతన చేసినట్లయితే తప్పకుండా ఈ గుణాన్ని మనలో పెంచుకోగలుగుతాము. ఓం శాంతి. నేను ఒక ఆజ్ఞాకారిని, నేను అందరి ఆజ్ఞలను పాటించేవాడను, నా తల్లి తండ్రి చెప్పినది, గురువులు చెప్పిన ఆజ్ఞను చెప్పిన వెంటనే పాటిస్తాను. ఆజ్ఞను పాటించటం వలన నాకు అందరి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. నేను భగవంతుడి నుండి కూడా ఆశీర్వాదాలను పొందుతున్నాను. భగవంతుడి ఆజ్ఞ పాటించటం వలన నా జీవితము సుఖమయంగా మారనున్నది. భగవంతుడు నా తండ్రి, నా శిక్షకుడు, పరమ సద్గురువు. అతని ఆజ్ఞను పాటించి సత్యమైన ఆజ్ఞాకారిగా తయారవుతాను. ఆజ్ఞను పాటించటం వలన నా జీవితంలో అపారమైన సంతోషము, శాంతి, సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నాను. నేను ఆజ్ఞాకారిగాయి. దేవతగా కావాలి. ఓం శాంతి శాంతి శాంతి.